Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు నమోస్తు రామాయణ కార్యక్రమం సెప్టెంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హరిః ఓం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం. నమోస్తు రామాయ కార్యక్రమానికి స్వాగతం. నేను నందనాచార్య. మనమందరం కూడా గత భాగాలలో రామచంద్రమూర్తి యొక్క జన్మ వృత్తాంతం, రామచంద్రమూర్తికి 16 సంవత్సరాల వయస్సు సమీపంలో ఉన్నటువంటి సందర్భంలో దశరథ మహారాజు గారు బంధువులతోటి, స్నేహితులతోటి, మంత్రులతోటి రామచంద్రమూర్తి యొక్క వివాహాన్ని గురించినటువంటి సమాలోచన చేస్తున్న సందర్భంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్యా నగరానికి రావటం, దశరథ మహారాజు గారి యొక్క ఆస్థానానికి రావటం, దశరథ మహారాజు గారు విశ్వామిత్రుని చూచినవాడి, చాలా సంతోషంతో ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి అతిథి పూజను చేసిన వారి దశరథ మహారాజు గారు ఈ విధంగా అన్నారు, విశ్వామిత్ర మహర్షి మీరు రావటం మూలకంగా మా అందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి సంతోషము శ్రేయస్సు కలిగాయి. మీరు ఏ కారణం చేత ఈ విధంగా వచ్చారో ఆ కారణాన్ని కనుక మాకు తెలియచేసినట్లయితే తప్పనిసరిగా నేను ఆ కారణాన్ని, మీరు వచ్చినటువంటి పనిని నేను నెరవేరుస్తాను అని చెప్పేసి చెప్పగా విన్న విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషపడిన వాడి. తాను చేసేటువంటి యజ్ఞం గురించి, ఈ యజ్ఞాన్ని రక్షించడం కోసం రామచంద్రమూర్తిని రక్షకుడుగా పంపించమని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారిని అడిగారు. ఎప్పుడైతే ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని యాగ సంరక్షణార్థం పంపించమని చెప్పేసి అడిగాడో దశరథ మహారాజు గారు ఒక్కసారిగా ఖిన్నుడైపోయాడు. రామచంద్రమూర్తిని పంపించటంలో తనకున్నటువంటి ఆసక్తితను ప్రదర్శించగా విశ్వామిత్ర మహర్షి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వశిష్ఠ మహర్షి యొక్క జోక్యం చేత రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి ఇద్దరిని కూడాను విశ్వామిత్ర మహర్షితో పాటుగా యాగ సంరక్షణ కోసం దశరథ మహారాజు గారు పంపించడం జరిగింది. ఆ రోజు రామ, లక్ష్మణ, విశ్వామిత్ర ఈ ముగ్గురు కూడాను చాలా దూరం ప్రయాణం చేసి, సుమారుగా 1.5 యోజన దూరం ప్రయాణం చేసి సరయూ నదీ తీరంలో విశ్రాంతి తీసుకుని మరలా ఉదయాన్నే బయలుదేరి చాలా సమయం పాటు ప్రయాణం చేసి సరయూ నది గంగానదిలో సంగమించేటువంటి ప్రదేశం వరకు కూడా చేరుకున్న వాళ్ళు. అక్కడ ఉండేటువంటి ఈ స్థాన్వాశ్రమంలో ఉన్నటువంటి ఋషుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ స్థాన్వాశ్రమం యొక్క గొప్పతనాన్ని, పరమేశ్వరుడు ఏ విధంగా మన్మధుణ్ణి దహించాడు, ఆ ప్రదేశానికి అంగ దేశము అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు కూడా మొత్తం కూడా తెలుసుకున్నారు. ఆ రోజు రాత్రికి ఆ స్థాన్వాశ్రమంలో ఋషుల యొక్క సత్కారాన్ని స్వీకరించి అక్కడ విశ్రాంతి తీసుకున్నటువంటి రామ, లక్ష్మణ, విశ్వామిత్రులు ముగ్గురు కూడాను ఉదయాన్నే నిద్రలేచి గంగానదిని దాటి ఒక నిర్జనమయ్యేటువంటి అరణ్య ప్రదేశానికి చేరుకుని ఆ ప్రదేశం యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి తెలియచేయడం జరిగింది. పూర్వం దేవేంద్రుడు బ్రహ్మహత్యా మహాపాతకాన్ని ఈ ప్రదేశంలో తొలగించుకున్నాడని, బ్రహ్మహత్య వలన వచ్చేటువంటి గొప్పదైనటువంటి పాతకాన్ని, పాపాన్ని, ఆకలిని ఈ ప్రదేశంలో తీర్చుకున్నటువంటి కారణం చేత ఇక్కడ 2 నగరాలు నిర్మించాడని, ఆ 2 నగరాలు కూడాను మలదము, కరూసము అనేటువంటి గొప్ప జన సామర్థ్యము, జనసాంద్రత, నిత్యహరితంగా ఉండేటువంటి యొక్క ప్రదేశాలు 2 కూడాను తాటక అనేటువంటి రాక్షసి మూలకంగా నిర్జరారణ్యాలుగా అయిపోయాయి, నివాస యోగ్యంగా లేకుండా అయిపోయాయి అనే విషయాన్ని రామచంద్రమూర్తి తెలుసుకున్నాడు. రామచంద్రమూర్తి ఉత్సాహంతో విశ్వామిత్ర మహర్షిని తాటక వృత్తాంతం చెప్పమని చెప్పేసి అడుగగా విశ్వామిత్ర మహర్షి శిష్యవాత్సల్యం చేత రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నాడు, రామ, పూర్వం సుందుడు అనేటువంటి ఒక యక్షుడు, అతని భార్య తాటకి అగస్త్య మహర్షి యొక్క శాపం మూలకంగా సుందుడు చనిపోయాడు. తన భర్త యొక్క మరణానికి కారణమేటువంటి ఈ యొక్క అగస్త్య మహర్షిని చంపేవేయాలి అనేటువంటి కారణం చేత, కోపం చేత తాతక తన కొడుకైనటువంటి మారీచుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వెళ్ళటం, ఆయన ఆగ్రహించి తాటకను, ఆ తాటక కుమారుడైనటువంటి మారీచుడిద్దరిని కూడాను రాక్షసులుగా అయిపోమని చెప్పి శపించడం, ఆ కోపం చేత అగస్త్య మహర్షి తిరిగాడు, ఈ ప్రదేశంలో సంచారం చేశాడు అనేటువంటి కోపం చేత ఆ మలద కరూస రెండు నగరాలను కూడాను అక్కడ కనిపించినటువంటి మనుషులందరినీ కూడా హింసించి అందరినీ కూడా చంపివేసి నరమాంస భక్షకులుగా ఉంటూ ఆ ప్రదేశంలో నివాసయోగ్యం లేకుండా చేసేశాడు. ఈ తాటకి సుబాహు ఇద్దరు కూడా, మారీచుడిద్దరు కూడాను. ఎప్పుడైతే ఈ విధంగా తాటక యొక్క ఉద్ధృతికి ఆ ప్రదేశం అంతా కూడాను నిర్జరారణ్యంగా మారిపోయిందో, రామచంద్రమూర్తి కథ వింటూ ఉన్నాడో, అదే సమయంలో తాటక తన యొక్క 1000 ఏనుగుల బలం చేత రామచంద్రమూర్తి పైకి విరుచుకుపడింది. రామచంద్రమూర్తి స్త్రీ అనేటువంటి కారణం చేత, స్త్రీని చంపవలదు అనేటువంటి కారణం చేత, కొంత సమయం నిగ్రహించాలనేటువంటి ఉద్దేశం చేత తాటక మీదకు కొన్ని బాణాలు వేయటం, ఆ బాణాలు తాటక యొక్క కాళ్లను చేతులను నరికివేయటం, లక్ష్మణస్వామి తాటక యొక్క ముక్కు చెవులను కోసివేయటం, ఆ తర్వాత తాటకి తన యొక్క మాయ చేత, తన యొక్క కామరూపం చేత రామలక్ష్మణుల పైకి రాళ్లతోటి చెట్లతోటి వర్షం కురిపించడం, విశ్వామిత్ర మహర్షి జరిగేటువంటి యుద్ధం మొత్తాన్ని కూడా చూసినవాడై రామ, చీకటి పడుతూ ఉన్నది, అసుర సంధ్య వేళలో రాక్షసుల యొక్క బలం పెరుగుతూ ఉంటుంది, కనుక నీవు ఇక ఆలస్యం చేయకుండా స్త్రీ అనేటువంటి సంకోచం ఏమాత్రం కూడా లేకుండా వెంటనే తాటకను నువ్వు వధించవలసింది అని చెప్పేసిన గురువుగారు చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు తన తండ్రి దశరథ మహారాజు గారు విశ్వామిత్ర మహర్షితోటి రాముణ్ణి పంపించేటువంటి సమయంలో ఏ విధంగా అయితే తండ్రి వాక్కును నీవు బ్రహ్మవాక్కుగా భావించి చేస్తూ ఉంటావో, ఇక నుంచి విశ్వామిత్ర మహర్షి చెప్పేటువంటి ప్రతి పనిని కూడా నీవు చేయాలి అనేటువంటి తండ్రి గారి యొక్క ఆజ్ఞ మేరకు విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి తాటక వధను రామచంద్రమూర్తి చేయటం జరిగింది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి తాటక వధ చేశాడో దేవతలంతా కూడా సంతోషించారు, పుష్పవర్షం కురిపించారు, దేవదుందువులన్నీ కూడా మోగాయి. విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఆ తరువాత ఉదయాన్నే లేచిన వారై వారంతా కూడాను చక్కగా స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని వారంతా నదీ తీరంలో కూర్చుని ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని చూచిన వాడే, రామ, పూర్వం నాకు పరమేశ్వరుని యొక్క వరప్రసాదం మూలకంగా నాకు లభించినటువంటి 108 రకాలైనటువంటి అస్త్ర శస్త్రాలను నీకు ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఆచమనం చేసి కూర్చోవలసింది అని చెప్పేసి రామచంద్రమూర్తికి పరమేశ్వరుని మూలకంగా విశ్వామిత్రుడు తాను పొందినటువంటి అస్త్ర శస్త్రాలన్నిటిని కూడా ఇస్తున్నట్ట. ఆ అస్త్రాలు వరుసగా మహాశూలము, బ్రహ్మశిరోనామకాస్త్రము, ఐశికాస్త్రము, అత్యంత గొప్పదైనటువంటి బ్రహ్మాస్త్రము, ఇంకా మోదకి, శిఖరి అనేటువంటి 2 గదలు, ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము, శక్తి సంపన్నమైనటువంటి వరుణాస్త్రాన్ని ఇచ్చాడు, శుష్కసిని, ఆర్ద్రాసిని అనేటువంటి దివ్యాస్త్రాలను కూడా ఇచ్చాడు. ఇలా 108 రకాలైనటువంటి గొప్ప గొప్ప అస్త్రాలన్నిటినీ కూడాను రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి ఉపదేశం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా ఉపదేశం జరిగిందో రామచంద్రమూర్తి గురువుగారి ద్వారా ఉపదేశం పొందినటువంటి ఈ 108 అస్త్ర శస్త్రాలన్నిటినీ కూడాను అనుష్ఠానంలో పెట్టుకున్నాడు. రామచంద్రమూర్తి చుట్టూతా కూడా ఆ అస్త్రాలకు అధిష్టాన దేవతలంతా కూడా వచ్చి నిలబడి రామచంద్రమూర్తి యొక్క చుట్టూతా నిలబడ్డాయిట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి చుట్టూతా ఉన్నటువంటి ఆ 108 అస్త్ర శస్త్రాల యొక్క అధిష్టాన దేవతలను రామచంద్రమూర్తి చూచినవాడి, ఓ దేవతలారా, మీరంతా కూడాను ఎల్లప్పుడూ నన్ను సంరక్షిస్తూ ఎవరికీ కూడా కనిపించకుండా నా యొక్క ఆత్మలోపనే ఉండండి, నేను ఎప్పుడైతే మిమ్మల్ని స్మరిస్తానో మీరు బయటకు వచ్చి నా యొక్క కార్యాన్ని చేయవలసింది అనేటువంటి ప్రార్థనను మన్నించినటువంటి ఆ యొక్క 108 అస్త్ర శస్త్రాల యొక్క అధిష్టాన దేవతలు రామచంద్రమూర్తి చెప్పిన విధంగానే ఆయన యొక్క ఆత్మారోపణ అంటే రామచంద్రమూర్తి యొక్క ఆత్మలో కలిసిపోయి ఎప్పుడు రామచంద్రమూర్తికి అవసరమవుతుంది అప్పుడు బయటకు వచ్చి రామచంద్రమూర్తికి సహాయం చేద్దాము అనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాయిట ఈ 108 అస్త్ర శస్త్రాల యొక్క అధిష్టాన దేవతలు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడయా అంటే, శరత్కాలంలో ఉండేటువంటి సూర్యుని యొక్క కిరణాలు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాయో, అంటే గ్రీష్మ ఋతువులో ఉండేటువంటి సూర్యకిరణాలు తాపాన్ని కలిగిస్తాయి, చెమటను, దాహాన్ని, ఆకలిని కలిగిస్తాయి, అదే శరత్కాలంలో ఉండేటువంటి సూర్యకిరణాలు ఆ యొక్క చల్లటి తుమ్మెరగాలులో ఉండేటువంటి వలన వచ్చేటువంటి చలిని పారత్రోలి నులువెచ్చని తమ కిరణాల చేత మనుషులందరికీ కూడాను, సమస్తమేటువంటి భూలోకంలో ఉండే జీవరాశులన్నిటికీ కూడాను హాయిని కలిగిస్తాయి. నులివెచ్చని కిరణాల చేత జనులంతా కూడాను ఆ చలి నుంచి రక్షణ పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు రామచంద్రమూర్తికి కలిగినటువంటి ఈ అస్త్ర సంపద మూలకంగా సమస్తమైనటువంటి మానవ లోకమంతా కూడాను సంరక్షింపబడుతుంది. రాక్షసుల బారి నుంచి, ముఖ్యంగా రావణాసురుని బారి నుంచి వీరంతా కూడాను ఉపశమనం పొందటం కోసం తాపసులు, మానవులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, గోవులు మొదలైనటువంటి గణాలన్నీ కూడాను రామచంద్రమూర్తి ద్వారా స్వాంతన పొందటం కోసం ఈ యొక్క అస్త్ర శస్త్రాలన్నీ కూడాను దివ్యమైనటువంటి తేజస్సును రామచంద్రమూర్తికి కలిగించాయి అనేటువంటి విషయాన్ని మనం గత భాగాలలో తెలుసుకుందాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత జరిగేటువంటి కథలన్నీ కూడా మనం తెలుసుకుందాం.
నీ కథలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టి ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
Thank you.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
హరి ఓం. నమోస్తు రామాయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం గత భాగాలలో మనందరం కూడాను తెలుసుకున్నటువంటి రామాయణాన్ని, రామచంద్రమూర్తి యొక్క కథను మొత్తాన్ని కూడాను ఒకసారి సింహావలోకనం చేసుకున్నాం. రామచంద్రమూర్తి గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం మూలకంగా, విశ్వామిత్రుని యొక్క శిష్య వాత్సల్యం మూలకంగా 108 రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను పొందినవాడై ఆ మంత్రాలను అనుష్ఠానం చేసి తన చుట్టూతా వచ్చి నిలబడినటువంటి ఆ అస్త్రాల యొక్క అధిష్టాన దేవతలందరినీ కూడా ఒక్కసారి చేతితో స్పృశించి, చేతితో తాకి, మీ అందరూ కూడాను నా యొక్క ఆత్మనందు ఉండి నాకు అవసరమైన సందర్భంలో నాకు సహాయం చేయవలసింది అనేటువంటి మాటను అంగీకరించినటువంటి దేవతలంతా కూడాను రామచంద్రమూర్తి యొక్క ఆత్మారోపణ ఆత్మలోకి వెళ్ళిపోయాయి. విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి ఆశీర్వదించిన వాడి, లోకాలన్నీ కూడాను నీ మూలకంగా సంరక్షింపబడతాయి, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే ఆర్తిలో ఉన్నారో వాళ్ళంతా కూడాను నీ మూలకంగా స్వాంతను పొందుతారు అని చెప్పేసిన విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఆశీర్వదిస్తాడు. రామచంద్రమూర్తి గురువుగారైనటువంటి విశ్వామిత్ర మహర్షిని చూచిన వాడై ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ మహర్షి, అస్త్రాలన్నీ కూడాను నాకు మీ దయ వలన లభించాయి, ఈ అస్త్రాలను ఉపసంహారం చేసేటువంటి విద్యను కూడా నాకు తెలియచేయవలసింది అనేటువంటి అభ్యర్థనను రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఉపసంహారము అంటే ఏమిటయ్యా అంటే, మనం ఏదైతే ఒక అస్త్రాన్ని కానీ శస్త్రాన్ని కానీ ప్రయోగం చేశామో ఎదుటి శత్రువుల మీదకు, ఆ అస్త్రం కానీ శస్త్రం కానీ ఎదుటి వాళ్ళపైకి పడి వాళ్ళని సంహరించేటువంటి మధ్యకాలంలో ఆ శత్రువైనటువంటి వాడు మనల్ని శరణు వేడినా, ఆ శత్రువైనటువంటి వాడు ఓటమిని అంగీకరించినా, శత్రువైనటువంటి వాడు శిక్షింపబడవలసిన వాడు కాదు అని తెలిసినా కానివ్వండి, ఈ అస్త్రం ఎదుటి వ్యక్తిని వెళ్ళి సంహరించేటువంటి లోపుగా ఆ అస్త్రాన్ని అతను శిక్షింపబడకుండా, అస్త్రం చేత అతను కష్టపడకుండా మార్గమధ్యంలోనే అస్త్రాన్ని దాని యొక్క గమ్యాన్ని చేరే లోపే మనం దానిని ఆపివేయటమే ఉపసంహారం అంటాం. ఒక చిన్న కథ మహాభారతం నుంచి తీసుకుందాం. ఒకనొక సందర్భంలో మహాభారత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో పాండవులు కౌరవులు యుద్ధం చేసుకుంటున్నారు. పాండవుల యొక్క గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ, వీరిద్దరి అర్జునుడికి అశ్వత్థామకి యుద్ధం నడుస్తోంది. ఇద్దరూ కూడా ఒకే సందర్భంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశారు, అటు అర్జునుడు అటు అశ్వత్థామ ఇద్దరూ కూడాను. ఎప్పుడైతే ఈ విధంగా ఒకేసారి ఇద్దరూ కూడాను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశారో, ఈ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం మూలకంగా లోకాలన్నీ కూడాను దహించుకుపోతున్నాయి. సమస్తమైనటువంటి జీవరాశులు కూడాను ఈ బ్రహ్మాస్త్రంలో నుంచి వచ్చేటువంటి దావానలాన్ని, ఈ ప్రభావాన్ని తట్టుకోలేకుండా ఉన్నాయి. వెంటనే కృష్ణ పరమాత్మ అర్జునుడు చూచిన వాడి, ఓ అర్జున, నీవు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం మూలకంగా సమస్త లోకాలు కూడా క్షోభిస్తూ ఉన్నాయి, వెంటనే నీవు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయవలసింది అనేటువంటి విషయాన్ని, ఆజ్ఞను రామ యొక్క కృష్ణ పరమాత్మ అర్జునుడు అడగటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పాడో వెంటనే అర్జునుడు తాను ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన ఉపసంహారం చేస్తాడు. కానీ అశ్వత్థామ ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహారం చేయాలో తెలియనటువంటి కారణం చేత, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేసేటువంటి శక్తి లేనటువంటి కారణం చేత ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా అర్జునుడే ఉపసంహారం చేయడం జరుగుతుంది తనకున్నటువంటి మంత్ర బలం చేత. అంటే మన ఏదైనా ఒక అస్త్రాన్ని కానివ్వండి, ఒక శస్త్రాన్ని కానివ్వండి, ఒక ఆయుధాన్ని కానివ్వండి, ప్రయోగించటం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవటం ఎంత ప్రధానమో, దానిని మధ్యలోనే విధ్వంసం కలిగించకముందే దాన్ని ఆపేయటం కూడా తెలుసుకోవటం చాలా గొప్ప విషయం, చాలా ముఖ్యమైన విషయం. అందువలన రామచంద్రమూర్తి విషయాలన్నీ కూడా తెలిసినవాడు కాబట్టి అస్త్ర ప్రయోగం దాని వలన కలిగేటువంటి లాభం, ఒకవేళ గనక మన పొరపాటు మూలకంగా లేదనుకునే శత్రువు శరణవేయటం మూలకంగా అస్త్రాన్ని ఉపసంహరించవలసి వస్తే ఆ అస్త్రం ప్రయోగించిన తర్వాత ఉపసంహారం తెలియకపోతే వచ్చేటువంటి నష్టాన్ని తొలగించుకోవడం కోసం రామచంద్రమూర్తి తన గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షిని ఉపసంహార మంత్రాలు కూడా తెలియచేయవలసింది, ఉపదేశం చేయవలసింది అని చెప్పేసని నమస్కరించి వేడుకున్నట్ట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ విధంగా వేడుకున్నాడో విశ్వామిత్ర మహర్షి సంతోషంతో రామచంద్రమూర్తిని చూసి చిరునవ్వుతోటి ఈ ఉపసంహార విద్యను కూడా ఉపదేశం చేస్తున్నాడు. ఓ రాఘవ, సత్యవంతము, సత్యకీర్తి, దృష్టము, రభసము, ప్రతిహారతము, వార పరాంగ్ముఖము, అవాంగ్ముఖము, లక్షాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదయము మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి ఉపసంహార మంత్రాలు నీకు తెలియచేస్తున్నాను అని చెప్పేసని విశ్వామిత్ర మహర్షి తన దగ్గర ఉండేటువంటి ఉపసంహార మంత్రాలన్నింటినీ కూడాను బ్రహ్మాస్త్ర ఉపసంహారంతో సహా ప్రతి మంత్రాన్ని కూడాను రామచంద్రమూర్తికి ఉపదేశం చేశాట. రామచంద్రమూర్తితోటి ఎప్పుడైతే ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి ఉపదేశ మంత్రాల మొత్తం కూడాను తెలియచేశాడో విశ్వామిత్ర మహర్షి చాలా ప్రశాంతమైనటువంటి వదనంతో రామచంద్రమూర్తిని చూసి చిరునవ్వు నవ్వి, రామ, మంత్రముల యొక్క ప్రభావము చేత, మంత్రముల యొక్క బలం చేత నువ్వు దుర్నిరీక్షుడుగా ఉన్నావు. ఈ యొక్క ఉపసంహార మంత్రాల చేత నీవు పరిపూర్ణమైనటువంటి క్షాత్రాన్ని పొందావయ్యా అని చెప్పేసని రామచంద్రమూర్తికి తన యొక్క ఆశీర్వచనను తెలియచేశాట. మంత్రస్వీకారానంతము ఆ మంత్ర అధిదేవతలంతా కూడా రామచంద్రమూర్తి యొక్క ఎదుట సాక్షాత్కరించాయి. వారి దేహములు ఆ దివ్య తేజస్సు చేత, అంటే ఆ దేవతల యొక్క దేహాలని కూడాను గొప్పదైనటువంటి దివ్య తేజస్సు చేత, గొప్పదైనటువంటి వస్త్రాలు ధరించిన వాళ్ళు, సూర్యభగవానుడు ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా ఉంటాడో ఈ మంత్ర అధిష్టాన దేవతలు కూడాను అంతే గొప్ప ప్రకాశవంతంగా ఉన్నారట. రామచంద్రమూర్తి వారందరినీ కూడాను ఆ దేవతలందరితో కూడా ఈ విధంగా చెప్తున్నాడు, ఓ దేవతలారా, మీరు నిరంతరము కూడా నా యొక్క బుద్ధినందు, నా యొక్క స్మృతి పదమునందు, అంటే జ్ఞాపక శక్తిలో ఉండి నేను తలచినటువంటి మాత్రం చేతనే నాకు వచ్చి సహాయపడవలసింది. ఇక నుంచి మీరు స్వేచ్ఛగా మీ అభీష్టానికి ఇష్టంగా మీరు వెళ్ళవచ్చు అని చెప్పేసి వారితో అన్నట్ట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ విధంగా అన్నాడో వెంటనే ఆ దేవతలంతా కూడాను రామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి ఆయన నుంచి సెలవు తీసుకున్న వాళ్ళే తమ తమ యొక్క యథాస్థానాలకు వెళ్ళిపోయారట. ఎప్పుడైతే ఈ విధంగా రామచంద్రమూర్తి వాళ్ళందరినీ కూడాను తన యొక్క స్మృతి పదంలో ఉండండి, తను పిలిచేంత వరకు కూడాను మీ స్థానాల్లో మీరు ఉండండి అని చెప్పి చెప్పగా ఈ దేవతలంతా కూడా వెళ్ళిపోయారు. ఈ రామచంద్రమూర్తి శుభలక్షణ శోభితుడై రామచంద్రమూర్తి బ్రహ్మర్షి అంటే విశ్వామిత్రుని యొక్క ఆదేశమును అనుసరించి సర్వశ్రేష్టములైనటువంటి ఆ యొక్క మంత్ర అస్త్రాలను, ఏదైతే ముందు చెప్పినటువంటి అస్త్ర మంత్రాలను, వాటి ఇప్పుడు చెప్పినటువంటి ఉపసంహార మంత్రాలు అన్నిటినీ కూడాను తమ్ముడైనటువంటి లక్ష్మణ స్వామికి కూడా బోధించేట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి గురు అనుగ్రహం మేరకు, గురువుగారి యొక్క ఆదేశం మేరకు ఈ మంత్రాలన్నిటినీ కూడాను రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి ఉపదేశం చేశారో, వీరిద్దరూ కూడాను దేవేంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఈ విధంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి ముగ్గురు కూడాను అలా నడుస్తూ చాలా దూరం వెళుతూ ఉన్నారు. ఇలా వెళుతూ ఉండగా కొంత ప్రదేశం దాటిన తర్వాత వారికి గొప్పదైనటువంటి పర్వతాల చేత, పర్వత శిఖరాల చేత, మనోహరమైనటువంటి వనాల చేత ప్రకాశవంతంగా, దీదీప్యమానంగా, ప్రకృతి రమణీయతతోటి విరాజిల్లేటువంటి వనంలోకి ప్రవేశించారట. రామచంద్రమూర్తి విధంగా అంటూ ఉన్నాడు, గురుదేవ, మనందరం కూడాను ఈ యొక్క ప్రకృతిని ఉన్నటువంటి స్థితిని, ఇక్కడ పక్షుల యొక్క అరుపులను, జంతువుల యొక్క నడకను ఇవన్నీ కూడా తృళ్ళుతూ తిరిగేటువంటి విధానాన్ని బట్టి చూస్తే మనం ఇక తాటకి సంచరించినటువంటి వనాన్ని దాటి జనసమ్మర్థం ఉండేటువంటి ప్రదేశానికి చేరుకున్నాము అని అనిపిస్తూ ఉన్నది. ఈ ప్రదేశం అంతా కూడాను ఎవరి యొక్క ఆశ్రమము, ఈ ఆశ్రమం గురించి నాకు వివరంగా తెలియచేయవలసింది అనేటువంటి విషయాన్ని రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని అడిగాట. ఎప్పుడైతే ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి యొక్క ప్రశ్నను విన్నాడో, ఇప్పుడు ఒక చిన్న విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆయనకు తెలియని విషయం ఏది కూడా లేదు అని చెప్పి అనుకున్నట్లయితే, ఆయనకు తెలిసిన విషయాన్ని చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకునేటువంటి శిష్యుడు దొరకడం గొప్ప అదృష్టం. ఎందుకంటే అందరికీ కూడాను గొప్ప శిష్యుడు లభిస్తాడు అని చెప్పి అనటం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఒక గొప్ప తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రికి తగినటువంటి కొడుకు పుట్టడం ఎంత అసాధ్యమో, అలాగే ఒక గొప్ప గురువుకి గురువును మించిన శిష్యుడు దొరకటం కూడా అంతే అసాధ్యంగా చెప్పుకోవచ్చు. అది ఎక్కడో కానీ ఒకే ఒక సందర్భంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆ విషయం రామచంద్రమూర్తి విషయంలో విశ్వామిత్ర మహర్షికి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకంటే తాను ఏదైతే తెలుసుకున్న జ్ఞానం ఉందో ఆ జ్ఞానం మొత్తాన్ని తెలుసుకోవాలి, తమ గురువుగారి దగ్గర తాము గొప్పదైనటువంటి విద్యలు, గొప్పదైనటువంటి ఆధ్యాత్మికత మొత్తాన్ని కూడా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసత ఉన్నటువంటి శిష్యులు దొరకటం విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్ప అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన మనస్సులో చాలా సంతోషించిన వాడై రామచంద్రమూర్తితోటి దూరంగా కనిపించేటువంటి ప్రాంతం గురించి, అక్కడ ఉండేటువంటి ఆశ్రమం గురించి ఏం చెప్పాడు ఆ విషయాలన్నీ కూడా చిన్న విరామం తీసుకున్న తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అన్నమయ్య సంకీర్తనా దీపం.
సనకాది సంయమీ దృఢితడు, చతురత సనకాది
ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ యూంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హరిః ఓం. నమోస్తు రామాయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం చెప్పుకున్నాం, రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి అపారమైనటువంటి కరుణ చేత, శిష్య వాత్సల్యం చేత 108 రకాలైనటువంటి అస్త్ర శస్త్రాలను కూడాను మంత్రాలుగా సాంగోపాంగంగా ఉపదేశం చేయడం జరిగింది. రామచంద్రమూర్తి మంత్రోపదేశం పొందినవాడై, ఆ మంత్ర అధిష్టాన దేవతలందరినీ కూడాను చక్కగా నమస్కరించిన వాడి, వాళ్ళందరినీ కూడాను తన జ్ఞప్తికి వచ్చే విధంగా ఉండమని చెప్పేసని, తర్వాత విశ్వామిత్ర మహర్షిని చూచిన వాడి, ఈ మంత్రాలకు ఉపసంహారాన్ని కూడా తెలియచేయవలసింది అని చెప్పేసి వేడుకొనగా, విశ్వామిత్ర మహర్షి ఈ రామచంద్రమూర్తికి అనేక రకాలైనటువంటి ఉపసంహార మంత్రాలను కూడా ఉపదేశించడం జరిగింది. రామచంద్రమూర్తి గురువుగారికి నమస్కరించి, గురుదేవా, ఈ మంత్రాలను నేను నా సోదరుడైనటువంటి లక్ష్మణుడికి కూడా ఉపదేశం చేస్తాను అని చెప్పేసి చెప్పగా, గురుదేవుని యొక్క అనుగ్రహ మేరకు, గురుదేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ మంత్రాలను ఉపసంహారాలతో సహా కలిపి లక్ష్మణ స్వామికి ఉపదేశం చేస్తారు రామచంద్రమూర్తి. ఎప్పుడైతే ఈ మంత్రాలను, మంత్ర అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహాన్ని ఉపసంహారాలతో కలిపేటువంటి యొక్క మంత్ర బలాన్ని అంతటినీ కూడాను రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఇద్దరు కూడాను పొందారు, వారిద్దరూ కూడాను దేవేంద్రుడు మాదిరిగా ప్రకాశిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయేటువంటి ధర్మ సంస్థాపన కోసం, దుష్ట సంహారము, రావణాది రాక్షసుల యొక్క వధకు యొక్క సందర్భం ప్రాతిపదికగా నిలబడింది. రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి ముగ్గురు కూడాను ఆ తాటక సంచరించేటువంటి దుర్గమమైనటువంటి నిర్జనమైనటువంటి అరణ్యాన్ని దాటుకుని ముందు ముందుకు నడుస్తూ ఉన్నారట. వారు చుట్టూతా ఉండేటువంటి ప్రకృతి రమణీయతను చూశారు. రామచంద్రమూర్తి, లక్ష్మణుడు ఇద్దరూ కూడాను విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి, గురుదేవా, ఈ ప్రదేశమంతా కూడా చాలా ఆహ్లాదంగా, పక్షుల యొక్క కుహూకుహూ రావాలతోటి, జంతువుల యొక్క ఆటలతోటి, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉన్నదయ్యా. ఇక్కడ పచ్చిక బయళ్ళు అన్నీ కూడాను, వనాలన్నీ కూడాను ఫలవంతమై పుష్పవంతమై విరాజమానంగా ఉన్నాయి. ఇక్కడ దూరంగా ఉండేటువంటి కొండ శిఖరాలు, వాటిపైనుంచి జాలువారేటువంటి సెలయిళ్ళన్నీ కూడాను మనస్సుకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఇదేదో చాలా గొప్పదైనటువంటి తపోభూమిగాను, గొప్పదైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమ ప్రాంతంగాను నాకు అనిపిస్తున్నది. ఈ ఆశ్రమం ఎవరిది, ఈ ఆశ్రమం గురించినటువంటి కథను నాకు తెలియచేయవలసింది అని చెప్పేసని విశ్వామిత్ర మహర్షిని రామచంద్రమూర్తి నమస్కరించి ప్రార్థించడం జరిగింది. విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నారు, రామ, మనకు కాలమంతా కూడాను చాలా గొప్పదైనటువంటి బలీయమైనటువంటి స్థానంలో ఉంటుంది. నాలుగు యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 432,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం, 864,000 సంవత్సరాల కాలం పాటు ద్వాపరయుగం, 1,96,000 సంవత్సరాలు త్రేతాయుగము, 1,718,000 సంవత్సరాలు కృతయుగం. ఇలా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ నాలుగిటిని కూడా కలిపి ఒక మహాయుగం అని చెప్పేసి అంటారు. రామ, ఈ ప్రాంతంలో పూర్వం పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కూడాను తపస్సిద్ధి కోసం, అష్టాంగయోగ సిద్ధి కోసం అనేక వేల సంవత్సరాలు, ఎన్నో యుగాల పాటు ఇక్కడ తపస్సు చేయడం జరిగింది. ఈ ప్రదేశంలోని నివాసం ఉండి ఈ ప్రదేశంలోని వారంతా కూడాను తపస్సిద్ధిని పొందారు. పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు కూడాను. శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తినటువంటి వాడై దేవకార్యం చక్కబెట్టడం కోసము ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మహావిష్ణువు కశ్యప ప్రజాపతికి జన్మించిన తర్వాత ఈ ప్రదేశంలో ఉపనయనమది మొదలైనటువంటి సంస్కారాలను కూడా పొందినవాడై, తన యొక్క అన్నగారైనటువంటి దేవేంద్రునికి బలిచక్రవర్తి మూలకంగా కలిగినటువంటి ఆపదను, అంటే బలిచక్రవర్తి 100 అశ్వమేధయాగాలను చేసినవాడై, తరువాత దేవేంద్ర పదవిని అలంకరించి దేవేంద్రుని పదవీచ్యుతుని చేసి స్వర్గాన్ని అపహరించాడు. ఆ కారణం చేత విష్ణుమూర్తి వామనావతారం ఎత్తినటువంటి వాడై, కశ్యపుడికి, అదితికి కూడా జన్మించిన వాడి, బలిచక్రవర్తి చేసేటువంటి యాగ ప్రదేశానికి వచ్చి 3 అడుగుల నేలను యాగ దక్షిణగా దానంగా స్వీకరించి తన యొక్క విరాట్ స్వరూపంతో 3 అడుగులతో సృష్టి మొత్తాన్ని కూడా కొలిచిన వాడి బలిచక్రవర్తిని కూడా పాతాళానికి తొక్కివేశాడయ్యా. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే మనకు తెలిసి తెలియనటువంటి వాళ్ళంతా కూడా చెప్పే విషయం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు దుర్మార్గంగా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాక్షసులు ఉండేటువంటి ప్రదేశాన్ని పంపించి వేశాడు అని చెప్పేసి ఒక నింద దేవతల పైన వేయటం జరుగుతూ ఉంటుంది. హిందూ ధర్మాన్ని, సనాతన సంస్కృతిని అర్థం చేసుకోలేని వాడు చెప్పేటువంటి మాట ఇది. ఎందువలనయ్యంటే, బురద చల్లిన వాడికి చేతికి మాత్రమే అవుతుంది, అది పడిన వాడికి ఒళ్ళంతా వంటుకుంటుంది. బురద చల్లిన వాడు చేగడుక్కుంటే ఒక చెంబుడు నీళ్లు సరిపోతాయి, కడుక్కునేవాడికి బకెట్ నీళ్లు కావాలి. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంత గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవాలో ఈ విశ్వామిత్ర మహర్షి మూలకంగా మనకు తెలుస్తుంది. ఎక్కడ ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారం, ఎక్కడ కృతయుగ ప్రారంభంలో జరిగేటువంటి వామనుని యొక్క జన్మ వృత్తాంతం. విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నాడు ఈ విధంగా రామచంద్రమూర్తికి, రామ, పూర్వం శుక్రాచార్యుని గురువుగా చేసుకున్నటువంటి ప్రహ్లాదుడు కుమారుడైనటువంటి బలిచక్రవర్తి దేవేంద్రుడి దగ్గర నుంచి స్వర్గాన్ని అపహరించి 100 అశ్వమేధయాగాలు పూర్తయిన తర్వాత విశ్వజిద్యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యాగంలో యాగ దక్షిణగా, అంటే ఎవరైతే యాగాన్ని చూడటం కోసం వస్తారో వాళ్ళందరికీ కూడాను ప్రభువులు యజ్ఞ యాగాదులు చేసేటువంటి వాళ్ళంతా కూడాను దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో చాలా చిన్న వయసులో ఉండేటువంటి వటువు రూపంలో, వటువు అంటే అప్పుడే ఉపనయన సంస్కారం పూర్తయ్యి ఆ యొక్క కృష్ణాజనాన్ని ధరించినటువంటి బాలకుని వటువు అంటారు, ఆ వటువు రూపంలో ఎక్కడైతే బలిచక్రవర్తి యొక్క యజ్ఞాన్ని చేస్తున్నాడు ఆ ప్రదేశానికి వచ్చి బలిచక్రవర్తి నుంచి 3 అడుగుల యొక్క నేలను దానంగా పుచ్చుకున్నవాడి, మొదటి అడుగుతోటి భూమండలం మొత్తాన్ని, 2వ అడుగుతోటి అంతరిక్షం మొత్తాన్ని కూడా ఆక్రమించి, 3వ అడుగు ఎక్కడా అని చెప్పేసి అడుగగా ప్రహ్లాదుని యొక్క కుమారుడు ధర్మవేత్త అయినటువంటి బలిచక్రవర్తి ఈ సృష్టి మొత్తం కూడా విష్ణుపాదం నిండి ఉండటం చూచిన వాడై, ఇక ఎక్కడా ఖాళీ లేదు అని చెప్పేసి అని తెలుసుకున్నవాడై, గ్రహించిన వాడై, ఆ మూడవ అడుగును తన శిరస్సు మీద వేయమని చెప్పేసి అడుగగా శ్రీ మహావిష్ణువు ప్రసన్నతను పొందినవాడై బలిచక్రవర్తిని విధంగా అనుగ్రహిస్తున్నాడు. ఓ బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు నాకు అత్యంత గొప్పది అయినటువంటి భక్తుడు. ఆ కారణం చేత నేను ప్రహ్లాదుడికి వరం ఇచ్చాను. నీ వంశంలో వాళ్ళెవరూ కూడాను నా మూలకంగా ప్రాణభయం లేకుండా ఉంటారు, నా అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి నేను ఈ యొక్క ప్రహ్లాదుడికి వరం ఇవ్వటం జరిగింది నారసింహావతారంలో. అందువలన ఆ ప్రహ్లాదుని యొక్క కుమారుడు ఏమిటంటే నేను అనుగ్రహిస్తున్నాను. నీవు వచ్చేటువంటి కల్పాంతం వరకు కూడాను పాతాళంలో ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా పరిపాలించు. ఆ కల్పాంతమైన తర్వాత ఎప్పుడైతే ఈ దేవేంద్రుని యొక్క పదవీ కాలం పూర్తయిపోతుందో అప్పుడు నీవు మళ్ళా దేవేంద్ర పదవిని అలంకరిస్తావనేటువంటి వరాన్ని ఇచ్చినవాడై, బలిచక్రవర్తి చాలా సంతోషంతో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడై, విష్ణుమూర్తి చేత తొక్కపడి పాతాళానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి రాక్షసులందరినీ కూడాను పరిపాలిస్తున్నాడు. అందువలన బలిచక్రవర్తిని చిరంజీవి అని చెప్పేసి అంటాం మనం. ఎప్పుడైతే ఈ విధంగా విష్ణుమూర్తి తన యొక్క రెండవ అడుగుతోటి అంతరిక్ష మొత్తాన్ని కూడాను ఆక్రమించాడో, అదే సమయంలో జాంబవంతుడు కూడా విష్ణుమూర్తి యొక్క పాదానికి 21 సార్లు ప్రదక్షిణ చేశాట. ముందు ముందు వచ్చేటువంటి సర్గల్లో అంటే సుందరకాండ ప్రారంభంలో మనం చెప్పుకుంటాం, బలిచక్రవర్తి ఈ యాగ సందర్భంలో వామనుడికి ఏ విధంగా జాంబవంతుడు ప్రదక్షిణ చేసేటువంటి విషయం జాంబవంతుడే స్వయంగా చెప్పుకుంటాడు ఆంజనేయ స్వామి దగ్గర. తన యొక్క బలపరాక్రమాల గురించి, తాను ఏ విధంగా యొక్క ప్రదక్షిణను చేశాను అనేటువంటి విషయం గురించి. ఈ విధంగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి వేసిన తర్వాత వామనుడు కూడా ఈ యొక్క ఆశ్రమ ప్రాంతంలోనే, ఎక్కడైతే రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఈ ముగ్గురు కూడాను ఉన్నారో ఆ ప్రదేశంలోనే గొప్పదైనటువంటి తపస్సును ఆచరించాడు ఈ యొక్క వామనుడు కూడా. కశ్యపుడు కూడా ఈ ప్రదేశంలోనే తపస్సును చేసిన వాడై గొప్పదైనటువంటి సిద్ధిని పొందాడయ్యా. మహావిష్ణువు, పరమేశ్వరుడు, తర్వాత వామనుడు, కశ్యపుడు వీరంతా కూడాను ఈ ప్రదేశంలో తపస్సును చేసి ఈ ప్రదేశంలోనే సిద్ధిని పొందినటువంటి కారణం చేత ఈ యొక్క ప్రదేశానికి సిద్ధాశ్రమము అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి విశ్వామిత్ర మహర్షికి ఆ ప్రదేశానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని, ఆ ప్రదేశానికి ఉండేటువంటి వైభవాన్ని, గొప్పతనాన్ని మొత్తాన్ని కూడాను తెలియచేశాట. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఈ విశ్వామిత్ర మహర్షి కూడాను సిద్ధాశ్రమంలో చేరిన తర్వాత సిద్ధాశ్రమంలో ఈ యొక్క యజ్ఞ ప్రారంభము, యజ్ఞాన్ని ఏ విధంగా చేశారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
My media, the voice of India. My media.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
హరిః ఓం. నమోస్తు రామాయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇందాక మనం చెప్పుకున్నాం రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షిని యొక్క అరణ్య ప్రాంతం, ఈ ఆశ్రమ ప్రాంతం గురించి అడుగగా విశ్వామిత్ర మహర్షి చెప్తూ ఉన్నాడు, రామ పూర్వం ఇక్కడే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు కూడా తపస్సు చేశారు, అతిథి కశ్యపుల యొక్క తపస్సుకు ప్రతిఫలంగా శ్రీ మహావిష్ణువు వారికి ప్రత్యక్షమై వారికి సంతానంగా ఇక్కడే వరం సంతానంగా వస్తాను అని చెప్పేసి ఈ ప్రాంతంలోనే వరం ఇచ్చాడయ్యా. ఆ వరానికి ప్రతిఫలంగానే వామనావతారంలో జన్మించి అతిథి కశ్యపుల యొక్క మొదటి సంతానం అయినటువంటి దేవేంద్రుని యొక్క రాజ్యాన్ని, స్వర్గలోకాన ఆధిపత్యాన్ని అంతటిని కూడాను దేవేంద్రుడి దగ్గర నుంచి బలిచక్రవర్తి తీసుకోగా, మళ్ళా బలిచక్రవర్తి చేసేటువంటి యజ్ఞ ప్రదేశానికి యొక్క వామనుడు వెళ్ళి 3 అడుగుల నీళ్లను దానంగా స్వీకరించి సమస్తమైనటువంటి సృష్టిని భువన భాండాలన్నిటినీ కూడా దానంగా స్వీకరించి దేవేంద్రుణ్ణి మరలా స్వర్గాధిపత్యం కల్పించి స్వర్గానికి అధిపతిగా చేసి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి వేస్తాడు, పాతాళానికి చక్రవర్తిగా చేశాడు దానవలోకానికి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుని యొక్క పదవీ కాలం పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని ఇంద్రుడిగా చేస్తాను, బలిచక్రవర్తి ఇంద్రుడిగా అవుతాడు అనేటువంటి వరాన్ని ప్రసాదించిన వాడై ఎప్పుడైతే ఈ విధంగా వరం ప్రసాదించాడో వామనమూర్తి ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఇదే సిద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడే సిద్ధిని పొందారు, ఇక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. బలిచక్రవర్తి, కశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క తపస్సులు, దేవేంద్రుని యొక్క స్వర్గలోక ఆధిపత్యము, కశ్యపుని యొక్క సంతానార్థత అంటే సంతానం కోసం ఎక్కడైతే తపస్సును చేసి తపస్సును పొందాడో ఆ ఈ ప్రదేశంలో సిద్ధించాయి కనుక ఈ ప్రదేశాన్ని సిద్ధాశ్రమము అని చెప్పేసి అన్నారు. ఈ ఆశ్రమానికే శ్రమనాశిని అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎవరైతే ఈ ప్రాంతానికి ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి ఈ ప్రదేశంలో తపస్సును చేస్తారో, దైవానుగ్రహం కోసం తపిస్తారో, వాళ్ళ యొక్క సంసారంలో ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి, జీవితం మొత్తం కూడాను శ్రమపడి జీవితం మొత్తాన్ని కూడాను భారంగా గడుపుతూ ఉంటారో వారి యొక్క శ్రమ మొత్తం కూడా తొలగిపోతుంది. అందువలన ఈ ప్రదేశాన్ని శ్రమనాశిని అని చెప్పేసి అంటారు. ఓ రామ, నేను ఇంతమంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన కారణం చేత నా యొక్క ఆశ్రమాన్ని కూడా ఈ ప్రాంతంలోనే నిర్మించుకున్నానయ్యా, ఈ ప్రాంతంలోని నేను ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించి చేస్తున్నాను, ఆ యజ్ఞాన్ని విగ్రహం కల్పించడం కోసం రాక్షసు అనేక రకాల రూపాలతోటి వచ్చి నాకు విఘ్నాన్ని కల్పిస్తున్నారు, నీవు ఇప్పుడు సంరక్షణ చేయవలసినటువంటి యజ్ఞం కూడా ఈ ప్రదేశంలోనే జరుగుతుంది అని చెప్పేసని రామచంద్రమూర్తికి చెప్పి ఆశ్రమం లోపలికి విశ్వామిత్ర మహర్షి వారిద్దరిని కూడా తీసుకువెళ్ళాట. ఈ విధంగా రామ లక్ష్మణులతో పాటుగా కలిసి విశ్వామిత్ర మహర్షి ఈ ఆశ్రమంలోకి వెళ్ళాట. ఈ సిద్ధాశ్రమంలోకి వెళ్ళేటువంటి విశ్వామిత్ర మహర్షి ఎలా ఉన్నాడయ్యా అంటే, మంచు తెరలన్నీ కూడా విడిపోయిన తర్వాత పునర్వసు నక్షత్రంతో సంచరించేటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి కూడా విరాజిల్లుతూ ఉన్నట్ట. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఏమిటి ఆ విషయం అంటే, రామాయణం, భారతం లేదా భాగవతం లాంటి విషయాలు మనం చదువుతూ ఉన్నామని చెప్పేసి అంటే ఇది ఒక పురాణ గ్రంథంగానో లేదనుకుంటే పుణ్యాన్ని ప్రసాదించేటువంటి దేవతల యొక్క కథలుగానో మనం చదవకూడదు. అంటే పుణ్యగ్రంథంగా పురాణంగా చదివితే పుణ్యం రాదు అని నా ఉద్దేశం కాదు, పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి గ్రంథాలలో, రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణాల్లో కూడాను. ఇప్పుడు మనం అనుకున్నాం ఆశ్రమంలోకి వెళ్ళేటువంటి విశ్వామిత్ర మహర్షి ఎలా ఉన్నాడయ్యా అంటే, మంచు విడిపోయిన తర్వాత పునర్వసు నక్షత్రంలో సంచరించేటువంటి చంద్రుడి మాదిరిగా ఉన్నాడు అని చెప్పేసని. దీనికి అర్థం సహజంగా కొంత జ్యోతిష్శాస్త్రంలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీకోసం నేను పరిశోధన చేసి నా ఆలోచనకు వచ్చినంత మేరకు మీ అందరికీ కూడా ఆ విషయం గురించి వివరణ చేస్తాను. మార్గశిర, పుష్యమాసాలు రెండూ కూడాను హేమంత ఋతువు, బాగా చలి ఉద్ధృతంగా ఉండేటువంటి కాలం, చంద్రుని యొక్క వెన్నెల బాగా ప్రకాశించేటువంటి కాలం. కానీ ఈ చలి ప్రభావం మూలకంగా ఈ కాలంలో చంద్రుని యొక్క వెన్నెలను మంచంతా కూడా కప్పేస్తుంది, చంద్రుని యొక్క చల్లని సుధాకిరణాలు భూమండలాన్ని తాకవు. ఎందుకంటే ఆ మంచు మూలకంగా, అంటే ఇప్పుడైతే పుష్యమాసం అంటే పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి వచ్చేటువంటి రోజు పుష్యమాసం. పుష్యమాసం కూడా వెళ్ళిపోయిన తర్వాత, హేమంత ఋతువు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మాఘమాసం. ఈ మాఘమాసంలో చంద్రుడు ఈ పుష్యమీ నక్షత్రం దాటి పునర్వసువు నక్షత్రం, దాని ముందు ఉండేటువంటి పునర్వసువు నక్షత్రం నుంచి మఘా నక్షత్రం మధ్యలోనే, అంటే మాఘమాసంలో మఘా నక్షత్రం రోజున కనుక పౌర్ణమి వచ్చినట్లయితే, దానికి ముందు ఉండేటువంటి పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ, మఖకు 4 రోజుల ముందు అంటే మాఘశుద్ధ ఏకాదశి రోజున చంద్రుడు తన యొక్క గొప్పదైనటువంటి ప్రకాశవంతమైన కిరణాలు ఎలా ఉంటాయా అంటే, ఈ హేమంత ఋతువు వెళ్ళిపోయి మంచు కిరణాలన్నీ కూడా తొలగిపోయి చంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి సుధాకిరణాలన్నీ కూడాను భూమండలమంతా కూడా విస్తరిస్తాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అంటే ఏకాదశి నుంచి పౌర్ణమికి 4 రోజుల కాలం. అంటే ఏ విధంగా అయితే మాఘమాసంలో శుద్ధపక్షంలో పౌర్ణమి రోజున ఏకాదశిలో ఉండేటువంటి చంద్రుడు ఎంత దీదీప్యమానంగా మంచు కిరణాలన్నింటినీ కూడా తొలగించుకొని తన యొక్క కిరణాలను భూమండలం అంతా కూడా ప్రసరిస్తాడో, చంద్రుడు ఎంత ఆహ్లాదాన్ని మనకు కలిగిస్తాడో, అదేవిధంగా విశ్వామిత్ర మహర్షి కూడా మంచు తెరలను వీడి, అంటే ఏదైతే తన యొక్క యజ్ఞాన్ని విఘ్నమాచరించేటువంటి, విఘ్నం కలిగించేటువంటి రాక్షసుల యొక్క బారి నుంచి తప్పించుకొని తన యజ్ఞాన్ని పూర్తి చేసుకొని సిద్ధిని పొందుతాడు. సమస్తమైనటువంటి మానవాళికి కూడాను రామచంద్రమూర్తి అనేటువంటి వెన్నెలను కురిపిస్తాడు. భూలోకానికి ఒక గొప్పదైనటువంటి, మానవులందరికీ కూడాను ఒక గొప్పదైనటువంటి వరంగా ప్రసాదిస్తాడు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి మనకు చాలా గొప్పదైనటువంటి రహస్య సంకేతంగా మనకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం ఈ రామాయణ కావ్యాన్ని రచించేటువంటి వాల్మీకిని మనం ఎక్కడా కూడా మర్చిపోకూడదు. అసలు రామాయణ గ్రంథానికి మరి ఏ ఇతర గ్రంథాలకు, మరి ఏ ఇతర పురాణాలకు లేనటువంటి గొప్ప ప్రాశస్త్యాన్ని దేవతలు కల్పించారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అంటే వేదాలన్నీ కూడాను వైకుంఠంలో విష్ణుమూర్తిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటాయి. ఇందాక మనం వామనావతారం గురించి చెప్పుకున్నాం. వామనావతారం గురించి అటువంటి గొప్ప వేదమంత్రం, యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రం, త్రీణి పదావి చక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్. ఈ విధంగా ఇలాంటి గొప్పమైనటువంటి మంత్రాల చేత వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ వేదమంతా కూడా ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కీర్తించేటువంటి సమయంలో విష్ణుమూర్తి, మనం మొదటి భాగంలో చెప్పుకున్నాం, దశరథ మహారాజు గారు ఈ పుత్రకామిష్టి యాగాన్ని చేసిన సందర్భంలో శ్రీ మహావిష్ణువు యాగ ప్రదేశానికి వచ్చి ఈ యాగ ప్రదేశంలో దేవతలందరికీ కూడాను వరం ఇచ్చాట, అభయం ఇచ్చాట. ఈ అభయం మూలకంగా, వాళ్ళకి ఇచ్చినటువంటి వరం మూలకంగా రామచంద్రమూర్తి యొక్క అవతారంలో భూలోకంలో జన్మించడం జరిగింది. దశరథ మహారాజును తండ్రిగా చేసుకుని ఎప్పుడైతే ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం ఖాళీ చేసి భూలోకానికి రామచంద్రమూర్తి అవతారంలో వచ్చాడో, అదే సందర్భంలో వైకుంఠంలో ఉండేటువంటి వేదాలన్నీ కూడాను విష్ణుమూర్తి వైకుంఠంలో లేనటువంటి కారణం చేత, వైకుంఠంలో విష్ణుమూర్తిని కీర్తించలేము అనేటువంటి కారణం చేత భూలోకానికి వచ్చి వాల్మీకిని తండ్రిగా చేసుకుని రామాయణంగా భూలోకంలో ఉద్భవించాయి అని చెప్పి మనకు పెద్దలు ఋషులంతా కూడా తెలియచేస్తారు. అంటే రామాయణానికి, వాల్మీకి చేత రచింపబడేటువంటి యొక్క మహాగ్రంథానికి వేదాలతో సమానమైనటువంటి ప్రాతిపదికను, వేదాలతో సమానమైనటువంటి అర్హతను మనకు ఋషులు కల్పించారు. అందువలనే మనం ఈ వాల్మీకి రామాయణాన్ని మనం కనుక పారాయణ చేసినట్లయితే ధర్మేచ అర్ధేచ కామేచ, కలియుగంలో ఈ 3 విషయాలు ఉన్నాయి కానీ మోక్షేచ లేదు. ఎందుకంటే కలియుగంలో మోక్షం అనేటువంటిది ఎవరికి వాళ్ళు సంపాదించుకోవలసిన విషయం, కానీ ఈ రామాయణాన్ని ఎవరైతే పఠిస్తారో మోక్షేచ కూడా, అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం కూడా వాళ్ళకి లభిస్తుంది. ఎందువలన లభిస్తుందయా అంటే, ఈ యొక్క రామాయణం స్వయంగా వేదోపబ్రహ్మణము, వేదములకు సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి యొక్క రామాయణం. అటువంటి గొప్ప రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించడం అని చెప్పంటే, ఏదో మిగిలినటువంటి గ్రంథాలను మనం చదివినట్లుగా, ఏదో పైపైన పరిశీలన చేసుకుంటూ వెళ్ళినట్లుగా కాకుండా, మన యొక్క బుద్ధిని ప్రయోగించి, మన యొక్క బుద్ధిని ఉపయోగించి ప్రతి ఒక్క పదానికి కనుక మనం అంతరార్థానికి కనుక వెతకగలిగినట్లయితే మన శక్తి మేరకు ప్రతి ఒక్క పదానికి కూడాను గొప్పమైనటువంటి అర్థం మనకు లభిస్తుంది. అందువలన ఒక చిన్న పదం విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినటువంటి సమయంలో మంచు తెరలను విడిపించుకుని వెళ్ళినటువంటి పునర్వసువు నక్షత్రంలో సంచరించేటువంటి చంద్రుడు మాదిరిగా ఉన్నాడు అని అంటే ఒక్క పురాణ జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ పదం గురించి తెలుసుకోవడానికి జ్యోతిష జ్ఞానం కూడా ఉంటే కానీ మనకు రామాయణం పూర్తిగా అర్థం కాదు. ఒక జ్యోతిష జ్ఞానం ఏమిటండి? ఖగోళ విజ్ఞానం, భూపరీక్ష, ఖనిజ శాస్త్రం చెప్పుకుంటూ వెళితే సుమారుగా 60-70 రకాలైనటువంటి శాస్త్రాలను రామాయణం మనకు తెలియచేస్తుంది మధ్య మధ్యలో రహస్య సంకేతాలుగా. చిన్న విరామం తీసుకుందాం. వచ్చేటువంటి వారం మనం చెప్పుకుందాం ఈ రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి కూడాను ఈ యొక్క సిద్ధాశ్రమంలోకి వచ్చిన తర్వాత సిద్ధయాగాన్ని ప్రారంభించి ఎలా ఈ యొక్క యజ్ఞాన్ని చేశారు, ఈ యజ్ఞాన్ని ఎలా పూర్తి చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు నమోస్తు రామాయణం కార్యక్రమం సెప్టెంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.